சௌந்தரியசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாயி மகேஸ்வரம் துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதா மஜ்ஜன்மாந்தர புண்ணியபாக வசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம் ஆரம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குரு ரூபம் தத் பிரம்மஸ்புரதா பரம மகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சத்யசாயி திவ்ய சரணாரவிந்தாலுக்கு பிரணாம சஹசிரம் சமர்ப்பிஸ்து வேதவியாச புரோக்தமை போதநாமாச்ச கிருத்தமைனటువంటి ஸ்ரீமத் பாகவதంలో நவமஸ்கந்தంలో ప్రవేశించుడు త్రివిక్రమావతారం అయిపోయింది. బలి సుతల లోకానికి వెళ్ళాడు. చాలా సంక్షిప్తమైనటువంటి అవతారం మత్స్యావతారం. మత్స్యావతారంలో ఆశ్చర్యాలు పెద్దగా ఏం లేవు. ఒకే ఒక ఆశ్చర్యం, ఓ రాజుగారు, ఓ మహాముని, ఒక రాజర్షి తపస్సు చేసుకుంటూ ఓ సముద్ర తీరానికి వెళ్ళి చూస్తూ ఉండగా ఆయన చేతికి ఓ చేప పిల్ల వచ్చింది. అయ్యో, నీళ్లలో ఉండవలసిన చేప పిల్ల నా చేతబడింది అని మళ్ళీ నీళ్లలో వదిలేశాడు. వదిలేస్తే చాలా దీనంగా ఆ చేప ఈయనకు అర్థమయ్యే భాషలో, పెద్ద పెద్ద చేపలన్నీ చిన్న చేపల్ని తినేస్తున్నాయి, నీకింత దయలేదా, నీ చేతుల్లో పడ్డాను, నన్ను కాపాడలేవా అని అడిగింది. అసలు చేప మాట్లాడితేనే ఆశ్చర్యపోయినాడు ఆయన. సరే, మళ్ళీ చేపని తీసుకుంటే అది ఏమడిగిందంటే, నిన్ను మీ ఇంటికి తీసుకెళ్ళింది. సరే, అలాగే అని తన చేతిలో చక్కగా ఒక కమండలు ఉంటే దాంట్లో అది నీళ్లలో వేసుకొని తీసుకుపోయినాడు. తెల్లవారేసరికి అది కమండలం అంతైంది. చోటు లేదు, నాకు చోటు చాలటం లేదు, కాస్త ఇంకేదన్నా పెద్ద ప్రదేశం ఇవ్వమంటే తీసుకెళ్లి వాకిట్లో ఉన్న బావిలో గుమ్మరించాడు ఆ నీళ్ళు. బావి అంతైంది. ఆ బావిలో ఉన్న చేప అడిగింది, ప్రదేశం నాకు చాలటం లేదు, ఏం చేస్తావు అని. ఊరు చివర సరస్సు ఉంది, అక్కడ పడేస్తానన్నాడు. సరస్సులో పడేస్తే సరస్సు అంతైంది. ఇదేమిటి, అక్కడ పడేస్తే ఇంత అయిపోతున్నది అని అనుకుంటూ, ఇదేదో విష్ణుమాయగా ఉన్నది, ఇది ఒట్టి చేప మాత్రం కాదు అని సముద్రంలో విసిరివేసే సన్నివేశంలో అడిగాడు, భాగధేయ మహానుభావ, ఎవరు నువ్వు? అసలు చోటు చాలని నువ్వు ఎవరు? విష్ణువు తప్ప మరొకడు కావటానికి వీల్లేదే అని అడిగితే, అవును, నేను అదే, నేను విష్ణువునే. అయితే కల్పాంతంలో బ్రహ్మ మూడు రాత్రులు నిద్రపోతాడు, మళ్ళీ ప్రళయం సంభవిస్తుంది. ఆ ప్రళయం సంభవించే సమయానికి నీ దగ్గర కావలసిన కొన్ని విత్తనాలు, అంటే సృష్టి ప్రారంభం కావటానికి, అలాగే ఈ ప్రపంచం ఆయుష్మంతంగా ఉండటానికి ఔషధులు ఒక నావలో పెట్టుకుని నువ్వు సిద్ధంగా కాచుకుని ఉండు. ఆ నావలోకి ప్రళయ జలం వచ్చినప్పుడు సప్త ఋషులంతా కూడా నీతో పాటు ఎక్కుతారు, మహాపురుషులంతా నావ ఎక్కుతారు. రెండు కనిపిస్తాయి నీకు, ఒకటి నా తోక, రెండవది ఒక కొమ్ము. ఆ రెండింటికి మధ్య వాసుకి అనేటువంటి పాముని తాడుగా కట్టి ఆ నావ నీట మునగకుండా, గాలికి అటూ ఇటూ ఊగకుండా దాన్ని నిలబెట్టి ఉంచు, నువ్వు చేయవలసిన పని అంతే అన్నాడు. అంతవరకే చెప్పాడు కథ. సరే, పరమాత్మ ఆ మాత్రం చెప్పాడు, అవును, ఈ నావేమిటి, ఔషధులేమిటి, ప్రళయం రావటం ఏమిటి, నేను కాపలాగాయటం అడిగేలోగా ఆయన కాస్త మాయమైపోయాడు. ఈ పరమాత్మలందరికీ అలవాటు ఉంటుంది, వాళ్ళు చెప్పేది చెప్తారు తప్ప మనం చెప్పేది వినరు. ఆ వినటానికి వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళు మాయమైపోతుంటారు. మళ్ళీ పట్టుకునేది ఎట్లా? మళ్ళీ ఎప్పుడు ఆ యోగం కలిగితే మళ్ళీ మాట్లాడతాను, లేకపోతే లేదు. సరే, కల్పాంతంలో బ్రహ్మ అనుకున్న ప్రకారంగా ఒక మాగన్నుగా ఆయనకి నిద్ర పట్టింది. ఆ నిద్ర పడుతున్నటువంటి వేళ ఆయన ముఖం నుంచి నాలుగు వేదాలు బయటకు వచ్చినాయి. వేదాలు బయటకు వచ్చినప్పుడు హయగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుడు వాటిని దొంగతనం చేశాడు. ఇద్దరు హయగ్రీవులు ఉన్నారు, ఇద్దరు వాసుదేవులు ఉన్నారు, ఒక వాసుదేవుడు అసలు వాసుదేవుడు. అసలు వాసుదేవుడు ప్రపంచంలో ఎక్కడుంటాడో ఒక నకిలీ వాసుదేవుడు కూడా తయారవుతాడు, అలాగే వేషం వేసుకుని ఉంటాడు. వాడిది వేషం వరకే. వాడి పేరు పౌండ్రక వాసుదేవుడు. అట్లాగే ఈ హయగ్రీవుడు నిజానికి ఎవరంటే జ్ఞానస్వరూపి, జ్ఞానమూర్తి. కానీ ఈ హయగ్రీవుడు ఎవరంటే చోరుడు. దక్షిణామూర్తి గారు సతీ సమేతంగా ఒక అధ్యాత్మ కార్యక్రమానికి 15 రోజులు వెళుతున్నారు మహాబలేశ్వర్. స్వామి యొక్క దివ్య అనుగ్రహం వారి అందుండి జ్ఞాన సంపన్నులై మళ్లీ భాగవతానికి అందుకునేట్టుగా స్వామి ఆశీర్వదిస్తున్నారు. శుభం. సరే, ఈ ప్రళయాంతంలో వీడు ఉన్న 4 వేదాలు పట్టుకుని వాడు వెళ్ళిపోయి ఎక్కడ దాక్కున్నాడంటే సముద్రం లోపలికి వెళ్ళి దాక్కున్నాడు. ఆ సముద్రం లోపలికి ఎవడు వెళ్ళగలడు అంటే పరమాత్మే. ఎక్కడికైనా వెళ్ళగలిగిన వాడు ఎవడంటే పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ వెళ్ళేటువంటి ఆ భావనలో ఆ మత్స్యావతారం ఎత్తిచ్చాడు పరమాత్మ. సరే, ఆ వేదాలు వాడిని కిందకెళ్ళాడు, వాడిని చంపాడు, మళ్ళీ 4 వేదాలు ఇచ్చి నిద్ర లేపాడు బ్రహ్మని. ఇదిగో 4 వేదాలు దగ్గర పెట్టుకో, మళ్ళీ సృష్టి ప్రారంభం చేయి. ఎందుకంటే ఒక్కొక్క కాలం కూడా ఒక కల్పంతో అంతమవుతుంది. కల్పంతో అంతమైపోయేటువంటివి అవి కల్పాంతం వరకు ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న విచారణ ఏంటంటే, స్వామిని ఓ భజన ఉంది. ఆ భజన చాలా అర్థం లేని ఒక భజన, బాగా హాయిగా పాడేస్తూ ఉంటాం. కలియుగకే అవతారు తుంభోనో పాటు ఉంది కదా భజన. కలియుగ అవతారం కాదు స్వామి. కృతయుగం నాటి సత్యం, త్రేతాయుగం నాటి ధర్మం, ద్వాపర నాటి ప్రేమ శాంతి, కలియుగంలో ఉన్న అహింస, ఈ 5 కలిపితే ఒక్క సత్యసాయి భగవానుడు. అవతారమూర్తులంతా కల్పం ముగియగానే వాళ్ళ కథ ముగుస్తుంది. కల్పంతో ఆగిపోయే వాళ్ళంతా కూడా ఒక పాక్షిక అవతారాలు మాత్రమే. వాటిని కళావతారాలని, అంశావతారాలని, అర్చావతారాలని, అనుప్రవేశ అవతారాలని, ఆవేశావతారాలని, ఇదిగో ఈ మత్స్యావతారం అటువంటిదన్నమాట. కాసేపు ఆ వేదాలు రక్షింపబడాలి గనక శ్రీమన్నారాయణుడు అటువంటి జన్మ తీసుకుని వచ్చాడు. ఈ కథ పరీక్షన్ మహారాజుకి శుకుడు ఎందుకు చెప్పాడంటే, పరీక్షన్ మహారాజు అడిగాడు శుకుణ్ణి, ఆయన కల్మషరహితుడు కదా, దోషం లేదు కదా, శుద్ధ సత్వ స్వభావం ఉన్నటువంటి పరమాత్మ కదా, అది శుద్ధ చైతన్యం కదా, చాలా అసహ్యకరమైనటువంటి రూపంతో భరించలేని దుర్వాసనతో ఉండేటువంటి ఆ చేప జన్మ ఎందుకు ఎత్తాడు అని అడిగాడు. రూప, గంధ, రస, స్పర్శ, శబ్ద అనబడేటువంటి 5 మానవుడికి వికారాలు తప్ప పరమాత్మకు లేవు. పరమాత్మ శబ్దంలో దాగిన నిశ్శబ్ద స్వరూపం, అలాగే నిశ్శబ్దంలో ఇమిడిపోయిన శబ్ద బ్రహ్మ కూడా. అలాగే ఆయనకి రూపం లేదు కానీ అవసరమైతే రూపం తీసుకొని వస్తాడు. అలాగే ఆయనకి స్పర్శ లేదు, అవసరమైతే మనని తాకుతాడు. ఇక రసం, రసోవై సహా, రసస్వరూపుడే ఈశ్వరుడు. ఇక వాసన అంతా కూడా సువాసన, పరిమళభరితంగా ఉంటుంది. మానవుడి శరీరం కూడా, హ్యూమన్ బాడీ కూడా ఆరోమాటిక్ బాడీ. మనం గనక ఏ రకమైనటువంటి డివోడరెంట్స్కి శరీరాన్ని అలవాటు చేయకపోతే, లోపల చక్కని భావాలు గనక మనకున్నట్లయితే, ధర్మ ప్రవర్తన చేసినట్లయితే, పరమాత్మ యందు ఒక నిష్ఠతో కూడిన భక్తి ఉన్నట్లయితే, మన శరీరంలో నుంచి కూడా దివ్యమైన పరిమళాలే బయటకు వస్తాయి. అది ఒక పరమాత్మ సత్తే కాదు, మనది కూడా. కానీ మనకు అవన్నీ లేని కారణంగా, శరీరము వాసనామయమైన కారణంగా, అసలు వాసన మరుగున పడిపోతున్నది. కావలసిన వాసనకి మనకి ఏం చేయాలో తెలియక ఆ డివోడరెంట్ కొనుక్కొని, ఈ డివోడరెంట్ కొనుక్కొని, ఇవాళ ఇది రేపది. పరమాత్మకి అట్లా ఉంటాయా? ఎప్పుడైనా ఇవాళైతే అవకాశం లేదు, కానీ ఆ రోజుల్లో స్వామి ఆ వెండి తలుపు తీసుకొని అందరి మధ్యకి దర్శనానికి వచ్చేటువంటి వేళ ఆయన ఎన్నడూ ఒక పౌడర్ వాడినటువంటి అవతారం కాదు. ఆయనకి అవి వాటి అవసరమే లేదు. ఆ వస్తుంటేనే గాలంతా పరిమళభరితం అయిపోయేది, ఎంత ఆనందంగా ఉండేదో. మళ్ళీ అటువంటి ఆ సువాసనలు అవన్నీ ఎప్పటికైనా అనుభవించగలమా అని అనిపిస్తుంది. కానీ ఆ స్మృతి ఉన్నది చూశారా, స్మృతే పరిమళం. అవి తలచుకున్నప్పుడల్లా స్వామి మనతోనే ఉన్నట్టు, ఆ పరిమళాలన్నీ వెదజల్లుతున్నట్టు మనకి ఆ ఆనందరేఖ పొటమరిస్తూ ఉంటుంది. గనక మత్స్యావతారం బ్రీఫెస్ట్ అవతారం, ఇంతే కథ, ఏం లేదు దాంట్లో. బ్రహ్మ నిద్రపోతున్నాడు, వేదాలు చతుర్ముఖ బ్రహ్మ గనక నాలుగు వేదాలు బయటకు వచ్చినాయి. ఆయన మాగనుగా ఉన్నాడు గనక దొంగకు అవకాశం దొరికింది. ఎవడయ్యా దొంగ అంటే హయగ్రీవుడు అనే రాక్షసుడు తీసుకున్నాడు, సముద్రం కిందకు పోయినాడు. పరమేశ్వరుడు మత్స్యావతారం ఎత్తాడు, ఇగో ఇవన్నీ నిలబెట్టాడు. మళ్ళీ ప్రళయాంతమై సృష్టి పునఃసృష్టి ప్రారంభం కావటానికి వేదం, ఎందుకంటే అఖిల ధర్మాలకి కూడా మూలం ఏది అంటే వేదమే. ఆ వేదంలో నుంచి ఈ సర్వ ప్రకృతి, ఈ సర్వ సృష్టి మళ్ళీ పునః సృష్టింపబడుతుంది. అలాగే ఈ ప్రకృతికి, ఈ సృష్టికి కావలసిన సర్వశక్తులు, సూర్యచంద్రాదులు, దివారాత్రాలు అంటే కాలము, దేశము, ప్రదేశము, పరిణామము, పరిమాణము, ఉత్పత్తి, అన్ని ఎదుగుదల ఎక్కడ నుంచి ఏర్పడతాయంటే వేదంలో నుంచి ఏర్పడుతుంది. కనుక ఆ వేదాన్ని ఆశ్రయించి జీవుడు గనక జీవించగలిగితే వాడు ధర్మ జ్ఞాన స్వరూపుడు అవుతాడు. అంతే, జ్ఞానస్వరూపుడు అంటే శాస్త్రాలు పరిచయం అయితే వాడు జ్ఞాని కాదు, వాడు విజ్ఞాని. అంతే, జ్ఞాని ఎవరంటే తనకు పరమాత్మకు అభేదం చెప్పుకోగలిగిన వాడు. పరమాత్మను ఎప్పుడు కావాలంటే ఎప్పుడు తనకంటే భిన్నంగా చూడకుండా అభిన్నంగా చూడగలిగినటువంటి అద్వైత పూర్ణాద్వైత మహాపురుషులంతా కూడా జ్ఞానులుగా, స్వామిగా, స్వామి అంటే జ్ఞాని అని అర్థం. అంతే కాబట్టి మత్స్యావతారం అయిపోయింది. అయిపోయిన తర్వాత నిజానికి మనబోటి వారందరికీ, సంసారంలో గృహస్థులుగా జీవించే వారందరికీ అంబరీషుడి కథ. చాలా గొప్ప విష్ణు భక్తుడు ఆయన. అంబరీషుడునే పరమ భాగవతోత్తముడు అన్నది భాగవతం. ఎందుకనంటే ఆ అంబరీషుడు హరి తప్ప ఆయనకేం తెలియదు. రామాయణంలో జనకుడు ఎట్లాగో, భాగవతంలో అంబరీషుడు అట్లా. ఆయన రాజే కానీ రాజుగా మాత్రం లేడు, రాజుగా మాత్రమే లేడు. మునిగా ఉన్నాడు, బ్రహ్మర్షిగా ఉన్నాడు, మహర్షిగా ఉన్నాడు. హరినామం తప్ప అన్యం ఎరగనివాడు, హరిరూపం తప్ప మరొక దానిని భావించని వాడు, హరితత్వం తప్ప దేనియందు ఆసక్తి లేనటువంటి వాడు. అటువంటి ఆ అంబరీషుడి కథతో మనం ఇవాళ నవమస్కంధం కూడా పూర్తి చేసుకుంటున్నాం. మిగతా చిన్న చిన్న ఉన్నా అవి స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ చాలా తక్కువ. ఇప్పుడు మత్స్యావతారం ఉంది, కథాగమనంలో ఒక అవతారం ఏర్పడాలి గనక ఇట్ ఈస్ ఓన్లీ ఎ స్మాల్ లింకేజ్. ఈ మత్స్యావతారం కాకపోతే తొమ్మిది అవతారాలు పదోది ఎక్కడా అని అడగకుండా అది కథ. స్పిరిచువాలిటీ దాంట్లో ఏం లేదు. ఏం లేదు అంటే మళ్ళీ వేదాలు రక్షింపబడాలి. అందుకనే సత్యసాయి భగవానుడు మహాపరిపూర్ణ అవతారం గనక ధర్మోద్ధరణ, వేదోద్ధరణ, దీన జనోద్ధరణ, ఎంత అద్భుతమైనటువంటి మాటలు స్వామి వాడారు, మార్గనిర్దేశనం చేశారు. వేదాన్ని రక్షించండి, మనం రక్షించలేము. దానిని పాడు చేయకుండా ఉంటే, దానిని చులకన చేయకుండా ఉంటే, దానిని అవమానించకుండా ఉంటే అదే రక్షింపబడుతుంది. వేదమే మనని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత, చేయవలసిన ధర్మాన్ని. ప్రకృతి చూడండి, హేమంత ఋతువు వెళ్ళిపోయింది, ఎండాకాలం వచ్చింది. ఎల్లకాలం ఎండాకాలం ఉండబోతున్నదా? ఇది పోతుంది, వర్షాకాలం వస్తుంది. కాబట్టి ప్రకృతి తన ధర్మాన్ని ఎట్లా నిర్వర్తించిందో, గృహస్థు అయిన వాడు, సాధకుడైన వాడు, జీవుడైన వాడు తన కర్తవ్యాన్ని గనక తాను ధర్మం ప్రకారం నిర్వర్తిస్తే ఆ ధర్మమే అతనికి సంపద. అది ఇక మూడవది. ఈ ప్రపంచంలో ఉన్నవాడు లేనివాడు ఉండి ఉంటాయి, అవి ఎప్పుడూ ఉంటాయి. అందరూ లేనివాళ్ళు కారు, అందరూ ఉన్నవాళ్ళు కారు. అందరూ ఉన్నవాళ్ళైతే ఈ సృష్టికి అర్థం లేదు, అందరూ లేనివాళ్ళైతే భగవంతుడే బీదవాడు అనమాట, వాడికి సృష్టించడమే చేత కాదన్నమాట. కాబట్టి ఇద్దరిని సృష్టించడంలో అయిన ఆంతర్యం ఏమిటంటే, ఇదిగో నీకు నేను ఈ సంపదని ఇస్తా, అక్కడికి వచ్చిన వాడికి వెళ్ళి ఆదుకో. ఇదిగో నీకు భుజబలం ఇస్తా, చేయగలిగిన సేవ చేసుకో. ఇదిగో నీకు ప్రేమించగలిగినటువంటి దివ్య హృదయాన్ని నాలో నుంచి నీకు ఇస్తున్నా, నువ్వు కూడా ఈ ప్రపంచాన్ని నేను ప్రేమించినట్టుగా నువ్వు ప్రేమించగలిగే స్థాయికి నువ్వు వెళ్ళు. ఇది ఈ మూడు గనక మనం ఆచరించగలిగితే సత్యసాయి భగవానుడికి ఆ అవతారాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నట్లే. ఎందుకంటే పదవి వచ్చింది అనుకోండి, పదవిలో పతనం కావటానికి చాలా అవకాశాలు ఉంటాయి. పదవి ఏం లేదనుకోండి, హాయిగా, ఎంత హాయి అంటే అందరికీ మనం చెందిపోతాం. పదవి రాగానే కొందరికే చెందిపోతాం. దానివలన చాలా ప్రమాదం. నలుగురు మిత్రులు ఉంటారు, 40 మంది శత్రువులు ఉంటారు. పదవి లేని వాడికి అందరూ మిత్రులే, హాయిగా ఉంటాడు వాడు, వాడి ఇంట్లో వాడు అన్నందిని పడుకుంటాడు. అయితే ఈ రాజు, రాజశబ్దం కూడా నిజానికి పనిష్మెంటే. రాజు కూడా అనేక కర్మలు చేస్తాడు, కర్మానుభవాలు వాడు పండించుకోవాలి గనక దానిలో గనక ఋషిత్వం ఉన్నట్లయితే పద్మపత్రమివాంభస తమరాకు మీద నీటి బొట్టుగా రాజ్యం చెయ్యగలిగినట్లయితే అది ఒక ఉదాత్త భూమిక. త్రేతాయుగంలో జనకుడు, ఇదిగో ఈ ద్వాపర యుగంలో మన అంబరీషుడు, కలియుగంలో శృంగేరి పీఠాధిపతులలో చంద్రశేఖర భారతీ స్వామివారు. ఆయన్ని క్షణాన మనం తలుచుకోవాలి. ఎటువంటి వారంటే ఆయన పీఠాధిపత్యం వహించినంత కాలం ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఒక్కరోజు కూడా ఎంత డబ్బు వచ్చింది ఎంత పోయిందన్న ప్రశ్న వెయ్యలే. కానీ ఆయన పట్టించుకోకుండా ఆయన పీఠాధిపతిగా అమ్మవారి యొక్క ఆ పూజ అర్చనలో ఉన్నంత కాలం శృంగేరి పీఠం వాళ్ళు వెలిగిపోవటానికి ఆయన ధ్యానమే కారణం. ఎప్పుడైనా గనక మీకు దొరికితే చంద్రశేఖర భారతి స్వామి వారు ఎ మిస్టిక్ అండ్ ఎ సెయింట్ అని ఒక బుక్ ఉంది, చదవండి. అది చదవాలి మామూలు, అది ఊరికే ఒక రెండు నిమిషాల్లో చెప్పేది కాదు. అమ్మవారు ఆయన పక్కనే ఉండేది, అంతేనా, అసలు అమ్మవారే ఆ రూపం ఎత్తి వచ్చింది, పునారూపమై వచ్చింది అంటారు. కాబట్టి ప్రాతస్మరణీయులైనటువంటి చంద్రశేఖర భారతీ స్వామివారు శృంగేరిలో, చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు మహాస్వామి కంచిలో, అటు తిరువణ్ణామలైలో రమణ మహర్షి, అటు శిరిడి సాయిబాబా, పాండిచ్చేరిలో అరవిందుల వారు, అప్పుడే నేను సత్యసాయిబాబాని ప్రకటించినటువంటి భగవాన్ సత్యసాయి పుట్టపర్తిలో, అది ఆధ్యాత్మిక స్వర్ణయుగం. అందులో మన వికే గోకాక్ ద ఫస్ట్ వైస్ ఛాన్సలర్ స్వామి యూనివర్సిటీ పొద్దున అరవిందుల వారిని దర్శనం చేసుకున్నారు, ప్రయాణం మధ్యలో రమణ మహర్షిని చూశారు, సాయంకాలం వైట్ ఫీల్డ్కి వచ్చేప్పటికి బృందావనంలో స్వామితో గడిపారు. ఆయన ముగ్గురు మహాపురుషులని ఏకకాలంలో దర్శనం చేసుకున్నారు ఆయన. అందుకనే స్వామి స్వామి మన యూనివర్సిటీకి ఇదిగో ఇలా డీముడ్ యూనివర్సిటీగా వచ్చింది, ఇక మిగతా కార్యక్రమాలన్నీ చేయాలి అంటే ఓ వైస్ ఛాన్సలర్ని పెట్టాలి అని ఓ మాట వచ్చినప్పుడు ఆయన ఆశించలేదు, నేను వైస్ ఛాన్సలర్ కావాలని కోరుకోలే. స్వామి పాదాల దగ్గర కాగితం పెట్టి స్వామి ఇచ్చినటువంటి ఈ కర్తవ్యాన్ని స్వామి దయతో, స్వామి శక్తితో, స్వామి కరుణతో, స్వామి అనుగ్రహంతో పూర్తి చేయగలిగినటువంటి స్థితి నాకు ఏర్పడింది, ఇకపై మీ ఇష్టం అని పక్కకొచ్చారు. అయిన తర్వాత ఆయన వెనక్కి వెళుతుంటే ఆయన పేరు గోకాక్ కదా, గోకాక్ అంటే హీఈస్ గోయింగ్, బయటకు వెళుతున్నారు అని. అక్కడున్న 10 మందితో స్వామి వైస్ ఛాన్సలర్ని ఇప్పుడే నిర్ణయిస్తా అన్నారు స్వామి. ఎవరో ఎంతమంది ఉన్నారు ఆయన మనస్సులో ఎవరికి ఉన్నదో తెలియని సంకల్పం అనగానే ఆగు ఆగన్నారు స్వామి, నువ్వు ఆగు వెళ్ళిపోతావేంటి గోకాక్ అని చమత్కారంగా అన్నారు. అనేప్పటి పాప ఆయన చేతులు గట్టుకు నుంచుంటే ఈ క్షణం వరకు నువ్వు గోకాక్, ఇకపై నాకు నీవు పీకాక్ అన్నారు స్వామి. అది అంటే నెమలి వర్ణాంచితమైనటువంటి దేహంగా నీకున్న అనేక ప్రజ్ఞలన్నీ యూనివర్సిటీకి వినియోగించు, అదే అపాయింట్మెంట్. కాబట్టి మహాపురుషులు వాళ్ళంతా మామూలు భక్తులు కాదు, ఏదో కాసేపు ఆ పదవి కోసం ఉండదు అయిపోగానే మళ్ళీ రాకుండా ఉంటారు. చూడండి, పదవిలో ఉన్నంత కాలం వాడు ఇక్కడ అంటిపెట్టుకొని ఉంటాడు, పదవిలో నుంచి పీకేస్తే వాడు అడ్రస్సే ఉండదు, ఎందుకు ప్రయోజనం లేదు. అటువంటి భక్తులు స్వామికి అవసరం లేదు, వాళ్ళంతా బరువు కూడా. కాబట్టి అంబరీషుడు అటువంటి భక్తుడు కాదు అని చెప్పుకోవటానికి వీళ్ళందరూ కూడా గుర్తొచ్చారు.